ప్రాణాహుతి అను అంశముపై శిక్షణ తరగతులలో ఇచ్చిన ప్రసంగము.
పతంజలి రాజయోగ సూత్రంలో అష్టాంగాల గురించి వివరించడం జరిగింది. అష్టాంగాల్లో మొదటిదైన ఆసనం గురించి మాట్లాడారు ఎవరైనా? లేదా దాని గురించి ఇంకొకరు మాట్లాడతారు. నాకు ఇవ్వబడిన టాపిక్ రామచంద్ర రాజయోగంలో ప్రాణాహుతి గురించి మాట్లాడమని. అష్టాంగ యోగంలో మనకు ప్రాణాయామం అనే ఒక అంగం ఉంది. దీని గురించి ఇప్పుడు చాలామంది చాలా వ్యాఖ్యానాలు చేస్తుంటారు. దీనికి పలు అర్థాలు ఉన్నాయి. ఒకటి, మన యొక్క బీపీ తగ్గుతాయి, షుగర్ తగ్గుతాయి, ఇట్లాంటి దానికని చెప్తుంటారు. దాని గురించి మనం ఆధ్యాత్మిక విషయంగా దాన్ని తీసుకోలేము. అది భౌతికమైన విషయము. దాని గురించి మాట్లాడడం సరికాదు, నేను మాట్లాడను, నాకు తెలియదు దాని గురించి. చాలామంది చాలా రకాలు చెప్తారు దానివల్ల ఉపయోగం ఉందని లేదని అంటుంటాం. కానీ ప్రక్రియ గురించి ఆలోచిస్తే మనకు శ్వాస ఈడ పింగళ అనే రెండు నాడీల ద్వారా మనకు జరుగుతుంటాయి. అవి పెన వేసుకుని ఉంటాయి. బ్రీతింగ్లో ఒక ముక్కు ద్వారా మనకు బ్రీత్ చేస్తాం, ఒక దాంట్లో వదులుతూ ఉంటాం. ఇది మారుతూ ఉంటాయి కూడా. అవి ఒకే ఎగ్జిట్ కదా, ఒకే కొన్నిసార్లు ఇటు ఉంటాయి, కొన్నిసార్లు అటు ఉంటాయి. అవి పెన వేసుకునే ఉంటాయి అవి రెండు నాడులు కూడా. ఇవి రెండు పరిపూర్ణంగా శుద్ధి అయినప్పుడు, శుద్ధి చేసుకున్నప్పుడు సుషుమ్న అనే మూడవది నాడి పైకి లేస్తుంది. దానివల్ల మనకు ధ్యానం కుదురుతుంది. అందువల్ల ప్రాణాయామం చేసేటప్పుడు ఇడా పింగళాలని మనం కరెక్ట్గా కంట్రోల్ చేసుకోవాలని. మనం గాలి పీల్చుకోవడం ఒక టైం తీసుకుంటే మన లోపల దాన్ని పట్టుకోవడానికి కొంత టైం ఇవ్వాలి, దాని రెండింతలు ఇవ్వాలి. తిరిగి వదిలేదానికి, తీసుకునేదానికి ఎంత టైం తీసుకున్నామో అంతే టైంలో వదిలేయాలి. సాధారణంగా ఇది దామాస 4-8-4లో చేస్తుంటారు. 4 సెకండ్లు మనం గాలి పీల్చుకుంటే 8 సెకండ్లు దాన్ని బంధించి తిరిగి 4 సెకండ్లు దాన్ని వదిలేయమని చెప్పి ఇలా చేయడం వల్ల, సిస్టమేటిక్గా చేయడం వల్ల బ్యాలెన్స్ సిస్టమ్ వస్తుంది కాబట్టి బ్యాలెన్స్ అవుతుంది. బ్యాలెన్స్ కావడంతో ధ్యానం అనేది కుదురుతుంది. ఎందుకంటే సుషుమ్న నాడి పైకి వస్తుంది అని అంటారు. ఈ ప్రక్రియలో ఎంతవరకు వాళ్ళు విజయం పొందారు, సక్సెస్ పొందారు అనేది మనం ఆలోచిస్తే ప్రతి ఒక్కరు కూడా దీనిలో ఏదో ఒక కారణం వల్ల, కారణాలు భౌతికం కావచ్చు, మానసికం కావచ్చు, ఈ ప్రాణాయామం కుదరదు. దీన్ని ఒక రకంగా ఒక ఉన్నతమైన శ్రేణికి తీసుకుపోదామని ఉచ్ఛ్వాస తీసుకున్నప్పుడు తీసుకొని గాయత్రి చెప్పమంటారు మీకు. ఓం భూర్భువః సదస్సు వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో న ప్రచోదయాత్ అనేసి అక్కడితో ఎండ్ అయిపోతుంది గాయత్రిలో. కానీ ఇక్కడ ఓం భూర్భువః స్వరోం అని తిరిగి ఓ నిశ్వాస మొదలుమని ఆ నిశ్వాస తర్వాత ఆ ఓంకారాన్ని మాత్రం చేతిలో తీసుకొని చెవికి అందించమని అదొక ప్రక్రియ. ఇది కూడా బ్యాలెన్స్కి సంబంధించినదే. ఇట్లా క్లీన్ చేసుకుంటూ వస్తే, ఇట్లా 108 సార్లు చేస్తే, ఇది 4-8-4 తమాషాలోనే ఉంటుంది టైం. కానీ ఇది చేసుకుంటూ వస్తే కనీసం ఒక 108 సార్లు 108 సార్లు చేసుకుంటూ వస్తుంటే నీకు కాస్తంత స్థిమిత పడుతుంది రాని మనస్సు. ఓంకార శబ్దం చేత ఇట్లా చేసుకోవచ్చు అనేది. ఇది కుదిరితే కానీ ఇంకా మన పైకి మనం పోలేము అనేది కూడా అందరికీ అర్థమైన విషయమే. దాంతో అందరూ కూడా ఆసనాలు వేసే ఎక్సర్సైజ్తో సగం టైము, ప్రాణాయామంతో మిగిలిన సగం టైం అయిపోవడంతో ధ్యానం అనేది ఉండదు. అవంత నామక వస్తే చేసేస్తారు, అయిపోతుంది, లేచిపోతుంటారు. ఎందుకంటే వీటన్నిటికి భౌతికమైన విషయాలకి ఉన్న ఇంపార్టెన్స్ వాటికి ఉండదు. ఉండకుండా ఇంక టైం లేదు కదా మనం పోదామనేసి బయలుదేరుతారు. అట్లా కాక ఎక్కడో ఒక చోట వాళ్ళకి తీరిక ఉన్నవాళ్ళు, వాళ్ళు కూర్చోగలుగుతారు. అటువంటి వాళ్ళు కూడా ఆధ్యాత్మికంగా ఉన్నతి గతిని పొందుతారు. ఈ సిద్ధాంతంలో ఈ ప్రాణాయామ ప్రక్రియ వల్ల మీకు టైం వేస్ట్ తప్పితే ఇంకేమి లేదు, ఇది మన వల్ల అయ్యే పని కాదు. ఎందుకంటే ఇప్పుడు జలుబు వచ్చినా మనకు దగ్గు వచ్చినా ఈ ప్రాణాయామం కుదరదు. ఏమాత్రం బాడీ హెల్త్ సరిగా లేకపోయినా జరగదు, పడిచం పెట్టినా కుదరదు. బుక్కు దిబ్బడ ఉన్నప్పుడు మనం ఏం చేయలేము, ప్రాణాయామం ఎట్ట చేయాలి, క్లీన్ చేసుకోవడమే వీలుపడదు ఫస్ట్. సరే దానికి ఈ ప్రక్రియలు, ఈ నీళ్ళు ఇటుపక్క నుంచి పోయి అటుపక్క నుంచి పోయి తాడు ఇటుపక్క నుంచి తీసుకో, ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ మెడికల్ ఎయిడ్స్ 1000 ఉన్నాయి. కానీ ఇవంతా మనకు గృహస్థాశ్రమంలో ధ్యానం కుదరకపోవడానికి ఉన్న అడ్డంకులు, ఆధ్యాత్మికంగానే మనకు అడ్డంకులు కింద వస్తాయి. దీనిని పరిగణలోకి తీసుకొని బాబుజీ గారు ఏమంటారంటే, ఈ మాత్రం పని నువ్వు బాధపడవద్దులే, నువ్వు ధ్యానం మొదలెట్టు, నేను ప్రాణాహుతి ద్వారా దీనిని సుషుమ్నాదానికి సంబంధించిన విషయాలన్నీ నేను చూసుకుంటానులే అని అంటాడు. అంటే ఏమిటి, ప్రాణాహుతి అనే ఒక ప్రక్రియ ద్వారా ప్రాణాయామం అనే ఒక ముఖ్యమైన ఒక అంగాన్ని, చాలా ముఖ్యమైన ఒక అంగాన్ని ఈ సిస్టంలో తీసివేయబడుతున్నది, దానికి ఇంపార్టెన్స్ ఇవ్వటం లేదు. దానివల్ల మనకు గతి రాదా అంటే వస్తుంది, చేయగలిగిన పరిస్థితుల్లో మనం లేవు కాబట్టి ఇది అనమాట. ఇప్పుడు కాల ప్రవాహం చూసినామంటే, ఇన్ని సంవత్సరాల మనం చరిత్ర చూసామంటే, దాని ద్వారా వచ్చిన వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. దాంట్లోనే టైం అయిపోయి దాంట్లో ఏమంటే, నేను ఇన్ని చేశాను ప్రాణాయామం అంత చేశాను చెప్పి దాని గురించి గొప్పలు చెప్పుకోవడం పోతున్నదే కానీ, ఎందుకంటే ఇతరులు చేయలేకపోతున్నారు కాబట్టి నేను చేస్తే నేను గొప్ప, ఈ గొప్ప నా యొక్క గొప్పతనం చెప్పుకోవడం టైం అయిపోయింది కాబట్టి ధ్యానం లేదు, భగవంతుని పైన దృష్టి కనబడదు. ఏ పర్పస్కని అది ఉద్దేశించబడిందో ఆ పర్పస్ తప్పితే మీ తన్ని సర్వ్ చేస్తున్నది. ఇప్పుడు ఈరోజు ఆధ్యాత్మికంగా పనికి వస్తుందనే ఒక పనిముట్టుని ఇప్పుడు దాన్ని పూర్తిగా భౌతికంగా తీసుకుని, ఇది చేస్తే నీకు భౌతికంగా నీ ఆరోగ్యం బాగుపడుతుంది, నీకు ఎటువంటి రోగాలు ఉండవు, ఇటువంటి ఒక ఇంటర్ప్రిటేషన్ ఇవ్వవలసిన పరిస్థితి వచ్చింది అక్కడ. ఎందుకంటే దానికి ఆధ్యాత్మికం గురించి మాట్లాడే అక్కడ ఇది లేదు, స్థితి రాలే, అటువంటి వాళ్ళు ఎవరు కనబడలేదు అక్కడ. దాన్ని ఫండమెంటల్ దాన్ని దాన్ని ట్యాకిల్ చేస్తే కానీ ఆ ప్రాబ్లం సాల్వ్ కాదని, చాలా సంవత్సరంలో ప్రాణాయామం ప్రాక్టీస్ చేసిన తర్వాత కూడా ఈయన అన్నాడు, నేను ఇన్ని సంవత్సరాలు చేస్తే నేను ఇదే పనిగా చేస్తానని నాకు తిరగలేదు, మరి మీ అందరికీ ఎట్ట వస్తుందని ఆయన యొక్క గురువు గారి ఆదేశాలపై ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. అది భగవద్ అనుగ్రహం ఉంది. దీని వెనకల ఒక చాలా ముఖ్యమైన ఒక ప్రక్రియ ఉంది. అంత సులభంగా అయితే ఇంతకుముందు మాత్రం ఎందుకు చేయలేరు అందరూ? నేను చేస్తాను కదా ప్రాణాహుతిని, అందరూ చేసి ఉండొచ్చు కదా, ఎందుకు చేయలేదు? ఏమిటి దాని యొక్క విలువ? ఉన్నట్టుండి ఈ రోజు చేయించి చెప్పడం ఎందుకు అని మనం ఆలోచిస్తే ఆయన అంటాడు, మా గురువు గారు భగవంతుని ప్రార్థించి అయ్యా మేము నీ దగ్గర చేరలేకపోతున్నాం, మా కారణాలు 1000 ఉన్నాయి, కానీ తపన మాత్రం లోపల ఉంది, తపన ఉంది కానీ చేరలేకపోతున్నాం, మా యొక్క బుద్ధి అట్లా అయిపోయింది, దీన్ని నువ్వు కాపాడాలని అంటే ఈ ప్రాణాయామం అవేనంటో అయ్యే పని కనపడలేదు మాకు, నువ్వే సహాయం చేయాలి, నువ్వే మాకు దోహదపడాలి అని భగవంతుణ్ణి ప్రార్థించి ఆయన యొక్క అనుగ్రహం పొంది ఆ దివ్యశక్తి ఇప్పుడు ఎట్లా పనిచేస్తుందంటే, భగవంతుడు ఇన్ని రోజులు కూడా మనం మొర ఆలకిస్తూ ఉండేవాడు, ఇప్పుడు అట్లా కాదు, ఆయనకు ఆయనే మన దగ్గర వచ్చి ఉంటున్నాడు. ఈ మాత్రం సున్నితమైన జ్ఞానం మనం కానీ ఉంటే ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఎక్కడో వెతుక్కోవాల్సిన అవసరం లేని భగవంతుడు మనకు ఎప్పుడు హృదయంలో ఉన్నాడని కృష్ణ పరమాత్మ ఎప్పుడో చెప్పినా, ఈశ్వర సర్వభూతాలని హృదయసే తిష్టతి అర్జున అని ఎప్పుడో చెప్పాడు, అన్ని చోట్ల ఉన్నాడని. ఉన్నా కానీ నీవే కనుక్కున్నాడు, అట్లా కాకుండా నేను నిన్ను పలకరిస్తాను, నువ్వు నన్ను పలకరించు అంటాడు. ఆ పలకరించడము, దానికి జవాబు చెప్పడం అనే ప్రక్రియ, ముఖ్యంగా చాలా సింపుల్గా చెప్పాలంటే ప్రాణాభూతి అంటే అది, అది మనకు పలికేది. ది డివైన్ ఇంపల్స్ ఈజ్ ప్రిపేర్ టు టాక్ టు అస్. ఆ దివ్య ప్రసరణలు మనకు కోరడంతో మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడు వస్తాయి, ఏ పరిస్థితుల్లో వస్తాయినప్పుడు, కాస్త ఇతర వ్యక్తి సహోదరుడు వేరే వాంఛలు ఏమీ లేకుండా, వేరే సంకల్పం లేకుండా, ఒకే సద్బుద్ధితో ఇతరులకు సహాయం చేయాలనే ఒక సద్బుద్ధితో ఈ ప్రార్థన చేసినట్లయితే పలుకుతాడు. అటువంటి ప్రార్థన చేయడానికి మనుషులు ఉన్నారా, ఎదగలుగుతారంటే ప్రతి ఒక్కరము ఎదగలుగుతాం. స్వార్థపూరితమైన సహాయం మాత్రమే చేసేవాళ్ళం కాదు, మనం చేస్తున్నాం. మరి ఈరోజు మన పిల్లలకు కానీ, తల్లి కానీ, తండ్రి కానీ, అన్నకు కానీ సహాయం చేస్తున్నామంటే ఎంతో కొంత స్వార్థం ఉంది దాంట్లో, ఒప్పుకుంటాను. కానీ వీళ్ళు కాని వాళ్ళు కూడా మనం చేస్తూనే ఉన్నాం, ఎంతో కొంత చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా దాన్ని పూర్తిగా దాన్నే తన జీవన మార్గంగా చేసుకోవచ్చు. చేసుకున్న రోజు ఈరోజు మనకున్న ఈ వైషమ్యాలు ఉండవు. ఇంత గొడవలు ఉండవు. ఎంతో విధంగా సర్దుకుంటాం అన్ని విషయాల్లో మనం. సర్దుబాటు అనేది న్యాచురల్ అవుతుంది. ఎప్పుడైతే మనం అందరు సహోదరులము ఒకరికొక తోడ్పాటు పడాలని, అది నిజంగా జ్ఞానం మనలో హృదయంలో ఉదయించినప్పుడు జరుగుతుంది. కానీ మాటలతో వచ్చే సబ్జెక్ట్ కాదు. అందరూ మాట్లాడతారు దీని గురించి. మాటలతో చెప్పడం చాలా సులభం. కొన్ని విషయాలు పర్టికులర్గా మనం మాట్లాడి చాలా మంది మాట్లాడారు. ఎవరు మాట్లాడకూడదో వాళ్ళందరూ కూడా మాట్లాడారు కాబట్టి ఇప్పుడు ఈ రోజు దానికి విలువ పోయింది ఆ పదాలకి. వాళ్ళ గురించి తప్పు చెప్పడం నా ఉద్దేశం కాదు. నేను చెప్పడం ఒకటే, దాంట్లో పూర్తిగా మనకు మాలిన్యం లేకుండా ఉండాలి. నిర్మలమైన మనస్సు అని అంటాం. ఎందుకు అంటామంటే ఎప్పుడో ఒకప్పుడు అది మలితపూరితమైంది. అది నిర్మలం కావాలి అని నిర్మలం అంటాం అందుకని. ఎందుకంటే మనం వీఆర్ గ్రోన్ టు దట్ లెవెల్, నిర్మలానికి మనం వచ్చినాం. శుద్ధం అని అంటాం ఎవరిని, భగవంతు గురించి మాట్లాడినప్పుడు. అది ఎప్పుడు అపరిశుద్ధం కాలేదు, శుద్ధం అంటాం దాన్ని. నిర్మలం అనే పదం భగవంతుడి విషయంలో మనం ఆపాదించాం. శుద్ధం అపాపబిద్ధం కవి మనీషినే అంటారు. శుద్ధం అనే పదమే యూజ్ చేస్తారు కరెక్ట్గా. వేద భాషలో చెప్పాలన్నప్పుడు శుద్ధమే, అక్కడ నిర్మలం అని అంటారు. ఎందుకంటే ఆ నిర్మలం అనే ప్రశ్న ఆయనకు రాదు, మనకే వస్తుంది. జీవాత్మలకు వస్తాయి ఆ ప్రాబ్లం, మనిషికి వస్తుంది, జీవుడికి వస్తుంది. మలినం పడుతూ ఉంటాం, నిర్మలం చేసుకుంటూ ఉంటాం. సో నిర్మలం అనే మాట మనకు వస్తుంది. మనం ఆలోచిస్తే ఇవి ఇప్పుడు ఇటువంటి శుద్ధమైన భగవంతుడు ఎప్పుడైతే మన వైపు తన దృష్టిని మరల్చడానికి సిద్ధపడ్డాడో దాన్నే భావదీయగలడు. ఏమంటారంటే ది సెంటర్ ఈజ్ యానింగ్ టువర్డ్స్ ది సర్కంఫరెన్స్ అంటాడు. అంటే మనల్ని సహాయపడడానికి ఆయన తొందరపడుతున్నాడు. నువ్వు ఒక అడుగు వేసినావు అంటే 10 అడుగులు అని పరిగెత్తి వస్తాడు. ఇప్పుడు ఉన్న పరిస్థితి ఇది, దీన్ని ఉపయోగించుకోండి అంటాడు. ఈ ఒక్క ప్రిన్సిపల్ పైననే జరుగుతున్నది ఈ ప్రాణాహుతి. అదే ప్రాణాహుతి యొక్క నిజమైన అర్థం ఏమిటంటే భగవంతుడు తన వద్దకు మమ్మల్ని చేర్చుకోవడానికి సిద్ధముగా ఉన్నాడు అనే ఒక జ్ఞానం మనం కానీ ఉంటే, దాన్ని ప్రసన్న చేసేవాడు ఎవరన్నా ఉన్నారా అని ప్రశ్న వేసినప్పుడు, బాబుజీ శిష్యులు మేమంటాం, ఎంతో కొంత భగవద్ అనుగ్రహం పొందిన వాళ్ళం, బాబుజీ గారి శిష్యులు, మేము మీకు ఈ సహాయం చేయడానికి ఎటువంటి ఒక ఉద్దేశము లేకుండా పూర్తి సహృదయ భావంతో అన్నదమ్ములు అనే భావంతో మీకు సహాయం చేయడానికి మేము వస్తామని చెప్పేసి మనం ఇక్కడ ఈరోజు పరమేశ్వర్ గారి సహాయంతో మీ అందరితో మాట్లాడడానికి దాని గురించి ఒక అవకాశం దొరికింది. మా ఉద్దేశం ఏంటంటే దీనిలో మాకు వేరే ఇది లేదు. సరే, ఇంప్లిసిట్గా దీనిలో మనకు వచ్చే లాభం లేదు, మాకు వచ్చే లాభం లేదు. ఒకటే లాభం, మన సహోదరులు అంతా తిరిగి వస్తున్నారే, మన మనుషులు తిరిగి మన దగ్గర వస్తున్నారు. ఇప్పుడైతే సహోదరుడు అనేది ఒక ఉదరం, ఇక్కడ తల్లి ఒక ఉదరం గురించి ఆలోచిస్తూ మనం మాట్లాడుతుంటాం. భగవంతుడు అందరికీ మూలము, అందరికీ ఉదరం, అది అక్కడి నుంచి అందరూ వచ్చాం అనే ఒక భావనతో డెవలప్ చేసి సహోదర భావం చూసారా, చాలా ఉన్నతమైన సహోదర భావం. దానికి మనం ప్రతి ఒక్కరూ కూడా ఆ లెవెల్కి చేరగలుగుతాం. పెద్ద కష్టమేమి లేదు దాంట్లో. దీనిలో జాతి ఉండదు, మతం ఉండదు, కులం ఉండదు, ఏం ఉండదు, అందరూ ఒకటే. ఇక్కడ మనం ఇవన్నీ ఈ డిఫరెన్సెస్ మనం చేసుకునేవి. ఇక్కడ ఈ డిఫరెన్సెస్ దాటి మనం పోవాల్సి వస్తుంది. మా మొదటి రోజే వచ్చేస్తుందంటే ఇంటెలెక్చువల్గా మనం మాట్లాడుకోవచ్చు, బుద్ధిపూర్వకంగా ఇవి చెప్పొచ్చు మనం. కానీ అనుభవపూర్వకంగా వచ్చేసరికి మనం దినచర్యలో మనకు అది అలవాటు పడిందా, అటువంటి బుద్ధి మనకు వచ్చిందా లేదనేది ఎవరికి వాళ్ళు వేసుకోలే బేరీ చేసుకోవాలి. అప్పుడు నీకు తెలుస్తుంది ఎంత నీ ప్రగతి పొందినావు, ఎంత ప్రగతి పొందలేదని, నీ స్వార్థం ఎందాకా వస్తున్నది, ఎంతదాకా రావట్లేదు అనేది ఒకరు చెప్తే వచ్చే విషయం కాదు. ఇది పూర్తిగా ఆధ్యాత్మికం, నీ యొక్క ఆత్మికమే మీరు పూర్తిగా స్టడీ చేసుకోవాల్సింది. అటువంటి విషయంలో కూడా మా తోడ్పాటు మీకు ఉందని చెప్తాం. పూర్తిగా ఆధ్యాత్మికమైన విషయంలో తోడ్పాటు అనే విషయం లేని సబ్జెక్ట్ ఇది. ఇన్ని రోజులు కూడా ఎవరైనా కానీ గురువు దగ్గర పోయినా కానీ గురువు గారు ఉపదేశం ఇస్తారు, ఓ మంత్రం ఇస్తాడు. నువ్వు తాడతాడపడ్డానైనా, నేను ఈ తారక మంత్రం పెట్టుకుని నేను తంటాడుపడ్డాను, నేను ఇందాక వస్తున్నాను, నువ్వు కూడా పోడు, నీకు కూడా భగవద్ అనుగ్రహం ఉండుగాక, నువ్వు చెయ్యి అంటాడు. తోడ్పాడు అనే మాటలు అయిన తర్వాత ఒక ఉపదేశం ఒకటి ఇవ్వడమే అదే పెద్ద తోడ్పాటు కింద లెక్కెట్టుకున్నాం. అది కూడా చెప్పేవాడు లేడు కదా, అది కానీ కరెక్ట్గా చెప్తే సాల్లే వీళ్ళు, మంచివాడి దగ్గర నేర్చుకుంటే మనకు సరిపోతుందని. గాయత్రి మంత్రం ఇప్పుడు మనము చెప్పాము, పుస్తకాల్లో ఉన్నాయి, ఇప్పుడు అన్ని చోట్ల మనకు దొరుకుతున్నాయి. కానీ దాని ఉపదేశం పొందేది తండ్రి ద్వారా, కొడుకు పొందినప్పుడే దానికి ఉపదేశం విలువ అని అంటారు. ఎందుకంటే తండ్రి అనే మాట ఇక్కడ ఎందుకు వచ్చిందని అంటే నీ పైన దానికి చాలా అక్కర ఎక్కువ. మన గురించి ఎవరైనా కానీ చాలా ఎక్కువగా పట్టించుకుంటారంటే మన తండ్రి పట్టించుకుంటాడు కాబట్టి అతని ద్వారా ఈ ఉపదేశం పొందినా ఉంటే నువ్వు బాగుపడతావురా అని. అంతేగాని ఇతరులు చేయకూడదని ఎక్కడ నియమం లేదు. ఎందుకు చేయాలంటే అది న్యాచురలీ హీ విల్ బి ఇంట్రెస్టెడ్. ఆయన మన యొక్క మంచి గురించి ఆలోచిస్తాడు కాబట్టి మన మంచే చెప్తాడు, అందుకని చెప్పమంటాడు. అది కూడా పది మంది చెవిలో గడపడకుండా ఒక చెవిలోనే చెప్పు అని ఎందుకు చెప్తారంటే, ఇంకొకటి పొల్యూట్ కాకుండా, ఇది డిఫ్యూజ్ కాకుండా డైరెక్ట్ గా మనకి ఇంపల్స్ రావాలని. ఆ చెప్పేది డైరెక్ట్ గా మన చెవిలో చెప్తే ఆ ఇంపల్స్ పూర్తిగా మనకు వస్తుందని. పక్కన ఉన్న వాళ్ళు గురువు గారు ఉన్నా కానీ పక్కన ఉన్నా కానీ ఈయనకి పైన ఏదో కప్పేసేసి చెప్తారు బ్రహ్మోపదేశం చేసిపెట్టి. ఎందుకు చెప్తారంటే ఆ యొక్క వేవ్స్ బయట పోకుండా పరిపూర్ణంగా అది ఆయనకి మాత్రమే అప్పచెప్పినట్టు, అంత కన్సర్న్తో చెప్పినట్టు లెక్క. అంతే కన్సర్న్తో ఇతరులు కూడా మీకు సహాయం చేయాలి. ఇప్పుడు ప్రాణాహుతి చేసేటప్పుడు కూడా అంతే కన్సర్న్తో చేయాలి. అవి ఇండివిజువల్గా ప్రతి ఒక్కరికి వస్తాయి. అందరికీ కలిసి ఒకసారి కూర్చుండి ధ్యానంలో అని చెప్పేసి అనడం అనేది అంత సరైన పద్ధతి కాదు. ప్రతి ఒక్కరికి కూడా ఇంట్రొడక్షన్ అనేది కరెక్ట్గా ఇండివిజువల్గానే చేయాలి. ఇండివిజువల్గా చేసి ఆ ఒక సిద్ధాంతాన్ని, ఆ యొక్క భగవత్ ప్రసారాన్ని మన ఆత్మలోకి చూపించి, మన హృదయంలోకి చూపించి, మనల్ని ఫీల్ చేసేటట్టు చేసిన తర్వాత మనకు కావాల్సింటే పది మంది కలిసి ఉండొచ్చు. కానీ మొదటి చర్య మాత్రము అది ఎప్పుడూ పర్సనల్గానే ఉండాలి, ఇండివిజువల్గానే ఉండాలి. నేను వస్తాను, నాతో ఒక నలుగురు వస్తారని అందరు కలిపి ఒకేసారి చెప్పేయండి అని అంటే, ఒకేసారి చెప్పడానికే ఇది మనకు బుద్ధిపూర్వకమైన ఇంటలెక్చువల్గా సబ్జెక్ట్ కాదు. ఇది పూర్తిగా ఆధ్యాత్మికమైన విషయం కాబట్టి ధ్యానం ఇట్లా చేయాలని చెప్పడం ప్రొసీజర్ ఏమో ఏదో భాష ఉంటుంది, తెలుగులోనే ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది, హిందీలో ఉంటుంది, ఉర్దూలో ఉంటుంది, ఏ భాషలో అయినా కానీ చెప్పవచ్చు. ప్రొసీజర్ చెప్పచ్చు ఇట్లా ధ్యానం చేయాలని. యాక్చువల్గా ఇతను ప్రసారం చేసేటప్పుడు ఏం చేస్తాడు, ఇతని ఆత్మ ఇప్పుడు, ఇతని హృదయం ఇప్పుడు నిర్మలీకరించబడుతున్నది, శుద్ధం చేయబడుతున్నది, ఇది నీ యొక్క సీటు కింద తీసుకోమని మా యొక్క కోరిక. ఇక్కడ నీవు ఇప్పుడు ఆల్రెడీ ఉన్నావు, ఉన్న మనిషిని నీవు తిరిగి అక్కడ ప్రతిష్ఠించి దాన్ని ఒక నిర్మలీకరణ చేసి పైన ఉన్న దుమ్ముతులు చేసేసి ఇప్పుడు ప్రసారం చేస్తున్నావు, ఇప్పుడు నీ పైన ధ్యానం కుదురుస్తున్నావు, నీకు తోడుగా నేను కూడా ధ్యానం చేస్తాను, ఇద్దరు కలిసి ధ్యానం చేసినప్పుడు ఒకే తాటు పైన నీ యొక్క ధ్యానాన్ని మనసులో పెట్టుకుని ఇతర పట్టుపక్క కూర్చున్నవాడు కూడా అదే ఉద్దేశంతో నీ ధ్యానము సరిగా కుదురుతుందన్న ఒక్క సంకల్పంతో మాత్రమే చేసినప్పుడు అటువంటి ప్రసారానికి పరిపూర్ణంగా భగవత్ తోడ్పాటు ఉంటుంది. ఆ సంకల్పానికి బలం తప్పకుండా మా గురుదేవుల దగ్గర నుంచి ఉంటుందని చెప్పడమే ఈ ప్రాణాహుతి ప్రక్రియ యొక్క వివరణ. ఇది ఏదో ఒక మిస్టికల్ ఫోర్సు లేకపోతే తెలియని ఏదో విచిత్రమైన ఒక విషయం అనేది మాత్రం మా యొక్క సిద్ధాంతం కాదు. ఇది అందరికీ అనుభవంలో ఉన్నదే. ప్రేమ అనేది అందరికీ అనుభవంలో ఉంది, పరిపూర్ణంగా అందరికీ ఉంది. ఇది కానీ మనం దాన్ని ఎదగనివ్వటం లేదు. ఏదైతే సహజంగా మనకు భగవంతుడు మనకు ఆపాదించాడు, మనకి ఇచ్చాడు, మన హృదయంలో మొదటి నుంచి నేను ఉన్నానని చెప్పాడు, దానిపైననే ఆయనే చెప్తుంటాడు సెకండ్ సెంటెన్స్ లో భగవద్గీతలో మనకు, భ్రమయంతి సర్వభూత అని అంటాడు. భ్రమ చేపిస్తాను వాళ్ళందరికీ, నేనే తిరుగుతుంటాను అక్కడ అంటాడు. ఎట్లా అంటారు, అంకులు రాడు చెప్పినట్టు యంత్రాలు అని మాయ అంటాడు. ఇట్లాగా నేను తిరుగుతూ ఉంటాను ప్రతి ఒక్కరిలో, అట్లా కాకుండా స్థిరంగా చేసుకోండి మనసుని అంటాడు. అది ఆయన ఇస్తాడు, ఇది నేను చేస్తాను అంటున్నాడు. ఎందుకంటే అది అలా చేస్తేనే సృష్టి కార్యక్రమాలు జరుగుతుంటాయి, ఇక్కడ జగద్వ్యాపారం అనేది జరుగుతుంది, పది మంది మనకు మంచి అనేది ఆలోచిస్తుంది. ఎందుకు లేకపోతే సృష్టి ఎందుకనే ప్రశ్న వచ్చేస్తున్న తర్వాత, ఈ మాత్రం భాగ్యానికి ఆయన సృష్టి చేయడం ఎందుకు, తిరిగి లయం చేయడం ఎందుకు, ఊరుకుంటే సరిపోయింది కదా అని. దీని గురించి ఎవరు మాట అంత మనం మా అయ్యా అంటాడు. ఇంకా నా యొక్క మా ఇది నీకు తప్పదు, ఇది పడాలంటాడు. సో అటువంటి పరిస్థితుల్లో మన ఆయన యొక్క తోడ్పాటే తీసుకోమంటాడు. ఆయనే చెప్పాడు తదేకం శరణమురా, దాన్నే పట్టుకొని ఉంటాడు. ఏది అంతరాత్మ అయితే ఏదో ఉందో దాన్నే పట్టుకోని అంటాడు. దాన్నే మేము వివరిస్తున్నాం, దానికి దీనికి తేడా ఏమి లేదు మనకు. కాకపోతే అక్కడ ఈ సహాయం చూసారా, ప్రాణాహుతి సహాయం అనేది అక్కడ లేదు. ఇది బాబూజీ గారు వచ్చిన తర్వాత ఈ మార్గంలో చూపించబడింది. ఇది ఒక ఎక్స్పీరియన్స్ పైన వచ్చే విషయమే, అనుభవపూర్వకంగా మీకు తెలియాలి కదా. ట్రాన్స్మిషన్ అనేది అనుభవపూర్వకంగా తెలియాలి. తింటే కానీ దాని రుచి తెలియదు, ఏ విషయం కూడా తింటే కానీ రుచి తెలియదు. అట్లాగే ఇది అనుభవిస్తే కానీ ఇది ఏమిటని మీకు తెలియదు. ఇది ఎట్లా అనుభూతి వస్తుంది అనేది మీ యొక్క పర్సనల్ లైఫ్ లో ఎట్లా ఉంటుందో మీరే చూడండి. కొంతమంది మాలో ఏదో ఎలక్ట్రిసిటీ పాస్ అయినట్టు ఉంచారంటారు, కొంతమంది ఏమో శాంతి కలిగిన సార్ అంటారు, కొంతమంది ఏమో మా మనసు కాస్త అంత కుదుట పడ్డది సార్ అంటారు. ఇట్లాగా పలు రకాలుగా దానికి వ్యాఖ్యానిస్తుంటారు. దాని గురించి ఆ వ్యాఖ్యానాలు మనం పర్సనల్గా మనం తీసుకోవాలి, ఎందుకంటే వాళ్ళు చెప్పేంత మాత్రాన దాన్ని మనం ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. కొంతమందికి బాగా ఫిజికల్గానే బాడీ అంతా మూవ్ అయిపోయినట్టు ఉంటుంది అంటారు, కొంతమంది గెంతేస్తున్నాం సార్ వాళ్ళకి కావట్లేదు అంటారు. ఇట్లాంటివి కొన్ని ఉంటాయి ప్రతి ఒక్కరికి. ప్రతి ఒక్క దానికి అర్థం ఉంది, అది ఎందుకు కొన్ని ప్రక్రియలు అట్లా వస్తాయి, కొంతమంది కేసులు ఎందుకు అట్లా రిఫ్లెక్ట్ అవుతుందని చెప్పొచ్చు, మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. కానీ అది మీకు ఇప్పుడు ప్రస్తుతము అంత సరిగా మీరు దాని గురించి మాట్లాడతాం, ఎందుకంటే అనుభవపూర్వకంగా వచ్చినప్పుడు మాట్లాడాలి దాని గురించి. సో ఇటువంటి ప్రాణాహుతి గురించి ఇంతకుముందు మనకి ఎప్పుడు చెప్పలేదని అంటే నిజంగానే చెప్పలేదు. కానీ కొన్ని సిద్ధాంతాల్లో కొంత గుహ్యమైన విషయాల్లో కొందరికి మాత్రం కొన్ని పరిస్థితుల్లో ఇవి చెప్పబడ్డాయి. ఇప్పుడు రామకృష్ణ పరమహంస కేంద్రకి తీసుకున్నప్పుడు వివేకానంద గారికి దీనే ఇటువంటి ప్రాణాహుతిని కాకపోతే టచ్ ద్వారా చేయించాడు. ఆయన తాకడం అనేది ఒక ప్రక్రియ కూడా ఉంది, అంటే ఫిజికల్గా టచ్ చేసి దానికి ఎనలైజ్ చేస్తుంటారు. ఈ తాకడం అనేది కూడా ఇక్కడ అవసరం లేదు, ఎందుకంటే మనకు డైరెక్ట్గా భగవంతుడు మన లోపలే ఉంటాడు కాబట్టి ఇది అవసరం లేదు అని ఈయన డెవలప్ చేశారు. ఇది తాకడం కూడా అవసరం లేదు. రెండోది, అటువంటి రామకృష్ణ పరమహంస కూడా వివేకానందరికి ఒకసారి మాత్రమే ఇది ఇచ్చాడు, రెండోసారి అటువంటి దృష్టి కానీ జ్ఞానం కానీ ఇచ్చినట్లు మనకు ఎక్కడ లేదు. అది కాకుండా సాధారణంగా సిద్ధాంతం ఎటువంటిదంటే ఒకసారి చెప్తారు ఇటువంటివన్నీ, తర్వాత ఎవరికి వాళ్ళు వాళ్ళ సాధనలో తెలుసుకోవాలి. కానీ నిరంతరం మనకు చంచలమైన బుద్ధితో మనం ఉంటున్నప్పుడు మన యొక్క సాధన వల్లనే మాత్రమే ఇది మాత్రం దాన్ని ఒక సీమితమైన స్థితికి తీసుకురాలని పరిస్థితిలో మనం ఉన్నాం. ఇప్పుడు ఒకసారి తెలుసుకున్నంత మాత్రాన మనకు సరిపోవటం లేదు. సరే, ఎన్నిసార్లైనా కానీ మనకు సహాయం చేయాల్సిన అవసరం ఆయనకు పడుతుంది. అందువల్ల ఆయన ఏమన్నా అంటే రెండవ వారం ఆయన కోరుకునే ప్రణాహుతులు ఏమిటంటే, ఇది ఒకటే కాదు అని నువ్వు రావాల్సమే కాదు, మరి ఎన్నిసార్లు పిలిచినా రావాల్సి వస్తుందండి వాడిని. సో ఎన్నిసార్లైనా కానీ ప్రాణాహుతి అనేది మీకు ఇవ్వబడుతుంది. ఎన్నిసార్లైనా కానీ ట్రాన్స్మిషన్ చేయవచ్చు. ఒకసారి ఇండివిజువల్ సీటింగ్స్ తీసుకుంటారు, ఈ రోజు తీసుకోవచ్చు, రేపు తీసుకోవచ్చు, మర్నాడు తీసుకోవచ్చు. దీని ఒక రెగ్యులరేషన్ ప్రకారం పద్ధతి ఉంది సిస్టంలో, ఇన్స్టిట్యూట్ వాళ్ళు ప్రకారం. మనకు ధ్యానం తెల్లవారి, సాయంకాలం ధ్యానము, నిర్మలీకరణము, రాత్రి ప్రేయరు, తిరిగి ఇండివిజువల్ సిట్టింగ్స్ తీసుకోమంటాం, తర్వాత సత్సంగ్ చేరమంటాం. ఇవన్నీ అంటే ఎన్నిసార్లు అయినా కానీ మనం ఆ భగవద్ అనుభూతిని పొందవచ్చు అనేది, ఒక్కసారికి మాత్రమే కాకుండా. ఇప్పుడు దీనికి ఇప్పుడు పరిస్థితి ఎటువంటిదంటే, పాతకాలంలో ఒకసారి చెప్పినా సరిపోయింది, ఇది ఇప్పుడు సరిపోవట్లేదు. ఎందుకంటే మన యొక్క పరిసరాలు అటువంటివి, వాతావరణ కాలుష్యం అటువంటిది, మానసిక కాలుష్యం దారిద్ర్యంగా ఉంది. మా వాతావరణం కంటే కూడా మానసిక కాలుష్యంతో మనం బాధపడుతున్నాం. ఇప్పుడు ఎక్కడ పడినా మనకు విపరీతమైన వాంఛాపూరితమైన ప్రకటనలు తప్పితే మనకు సాత్వికంగా ఏ విషయం కూడా చెప్పబట్టలేదు. ఏ విషయం కూడా ఆ మాటకు వస్తే సాత్వికంగా ఏది చెప్పబట్టం లేదు. కారణము మనం చెప్పలేము, కాల వైపరీత్యం అని చెప్పడము, లేకపోతే ఇది ఒక పద్ధతి, మార్కెటింగ్ పద్ధతి ఇట్లా ఉందని. అది మారాలి, అది మారిన రోజు కాస్తంత మనం చెప్పచ్చు సహజం, మా సమాజం మారిందని. ఇప్పుడు ఉన్నత పరిస్థితుల్లో అది పెద్ద మారిపోయిందని నేను పెద్దగా అనుకోను, అటువంటి భ్రమలు నాకు లేవు. కాకపోతే చూడాలనిపిస్తుంటుంది, కాస్తంత సాత్వికంగా ఉంటే వాతావరణం బాగుంటుంది. ఇటువంటి ప్రయత్నమే మనం చేస్తుంటాం. ఇప్పుడు ఇక్కడ చేరామనుకోండి, మనకు వేరే ఆలోచన లేవు, అందరూ కూడా డిటర్మిన్గా ఉన్నాం, ఏదో భగవంతుడి గురించి తెలుసుకుందాం, ఏదో ఆధ్యాత్మిక విషయం గురించి మాట్లాడుతున్నారని. అంటే మన మనసు అన్ని కూడా దానిపైనే లగ్నమై ఉంది. ఇప్పుడు దీనిలో మనకు భగవంతుని గురించి వచ్చిన, ఇప్పుడు మనకు ఈ సినిమాలు తీసుకున్నారనుకోండి, భగవంతుని గురించి వచ్చిన డ్రామాలు తీసుకున్నారనుకోండి, వాటి అన్నిటి ద్వారా కూడా మీకు జరిగింది ఏమిటంటే, ఒక ఇంద్రియానికి సంబంధమైన ఒక విధమైన సాటిస్ఫాక్షన్, సంతోషం ఉంది. కలర్లు కావచ్చు, నృత్యం కావచ్చు, పాట కావచ్చు, పద్యం కావచ్చు, భజన కావచ్చు, ఏదైనా కానీ ఇంద్రియానికి సంబంధించినదే అది. ఇంద్రియాతీతమైన విషయం గురించి మనం మాట్లాడుతూ ఇంద్రియానికి లోబడ్డ మెథడ్స్ ద్వారా ట్రై చేయడంలో ఎంత ఔచిత్యం ఉందో మీకు మీరు ఆలోచించుకోండి. అందుకనే అంటాము ధ్యానం అనేది దీనికంటే ఒక స్టెప్ ఎక్కువేనాయన అని. అంటే అది తప్పని ఎవడు చెప్పట్లేదు. ఇవి లేనప్పుడు అదే గతి, ఈ కెపాసిటీ లేనప్పుడు అదే బెటర్. కానీ ఈ కెపాసిటీ అనేది అందరికీ ఉంది అని చెప్తున్నాం మనం. ఇన్ని రోజులు ఏం చెప్పారు, ఇదేదో కొద్దిమందికే వీలు పడుతుంది, అంతమందికి వీలు పడదు, రాజయోగం అందరికి అట్ట వీలు పడుతుంది, అవంతా అయ్యే పని కాదులే, మనం స్తోత్రపాఠం చెప్పమన్నారు, లేకపోతే భజన చేసుకోమన్నారు, మనం సంతోషంగా ఉండమన్నారు, ఇంతేగాని ఇది ఎక్కడ గొడవ ఇది అని చెప్పేసి. ఎందుకు ఈ ప్రాణాహుతి ద్వారా మనం ఏమి సాధిస్తున్నామంటే, ఒక విధమైన ఆ సుషుమ్న నాడిని పెంచడం అనేది జరుగుతుంది అనమాట. సుషుమ్న నాడిని శక్తి ఇస్తున్నాం, దానివల్ల ఏమైతే వివేకం డెవలప్ అవుతుంది. వివేకానికి డెవలప్ కాకుండా ప్రాబ్లం వచ్చింది ఇది ముందు. ఆ వివేకము వైరాగ్యం అనేది రెండు ఉన్నాయి చూసారా, ఇవి రెండు లేనిది ఆధ్యాత్మికంగా ఎవడు కూడా పురోగతి చెందగలడు. సో వివేకం అనేది ముందు మన కామ్నెస్ ఆఫ్ మైండ్ ఉండాలి. అనవసరంగా మనకు వేరే పరిస్థితులు ఒక చంచలమైన దీనికి పోకూడదు అనేది ఒకటి. వైరాగ్యం అనేది తిరిగి వచ్చేసరికి ఇది సన్యాసుల సబ్జెక్టుగా ఉందనుకుంటారు, కాదు. వైరాగ్యం అనేది సన్యాసుల సబ్జెక్టు కాదు, వైరాగ్యం అనేది మన యొక్క సబ్జెక్టే, గృహస్థ సబ్జెక్టే. ఎందుకంటే ఏది చేసినా కానీ దాని స్వార్థపూరితంగా కాకుండా చేయడం అనేది వైరాగ్యం. ఎప్పుడైతే స్వార్థంతో చేస్తామో అది తప్పకుండా దాని వైరాగ్యం అనలేము. అది విపరీతమైన అనురాగము, లేకపోతే దానిపైన ఒక విపరీతమైన ఒక ఒక అటాచ్మెంట్. అది బంధం. బంధం లేకుండా చేయగలిగిన సత్తా ఎవరికి ఉందంటే మనకే ఉంది, గృహస్థికి మాత్రమే ఉంది. మనం మాత్రమే ఇతరులకు సహాయం చేయడానికి ఏమాత్రం కూడా మన యొక్క కన్సర్న్ లేకుండా చేస్తాం. సన్యాసిని ఎవరు చేసే ప్రశ్నే లేదు, అతను చేసే కర్మ అంటే లేదు కాబట్టి. అక్కడ అతనికి ఏదో వైరాగ్యం వచ్చిందంటే ఎట్లా, వైరాగ్యం అక్కడ ఏమీ లేదు. మొత్తానికి అక్కడ అబాండన్మెంట్ ఆఫ్ వర్క్, అది ఇక్కడ మన అబాండన్మెంట్ ఆఫ్ వర్క్ కాదు. మన కార్యాన్ని మానుకోవట్లేదు, కార్యం చేస్తాం కానీ దాని వెనక స్వార్థపూర్తికంగా కాకుండా పరార్థంగా చేస్తాం. పరార్థంగా చేసే కెపాసిటీ మనకి ఇచ్చాడు. ఆ లెవెల్ పెంచుకున్నవాడు వాడు వైరాగ్యం. విరక్తి వేరే, వైరాగ్యం వేరే. విరక్తి గురించి వైరాగ్యాన్ని రెండు ఈక్వేట్ చేసేస్తే చాలా తప్పది కాదు. అనురక్తితోనే చేస్తాం వైరాగ్యం, ప్రేమతోనే చేస్తాం వైరాగ్యం, ప్రేమతో చేసిందే వైరాగ్యం, ప్రేమతోనే ఇతర సహాయం చేస్తాం. కర్మని చేయం, ఇది నా కర్మ చేయాలని చెప్పేసి చేయడం, అది 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 ఎందుకు అవుతుంది? అది వైరాగ్యము కాదు, అనురాగము కాదు. అది ఏడుస్తు చేయడం అనేది అది మంచిదే కాదు. ఆ మాటకు వస్తే చేసేవాడికి మంచిది కాదు, చేయించుకునేవాడికి మంచిది కాదు. ఏడుస్తూ చేస్తే అనురాగంతో చేసినప్పుడే దానికి అనురాగంతో మనం మన యొక్క కొంతదాన్ని మనం పోగొట్టుకొని స్వార్థం స్వార్థపూరితమైన ఒక మనసు నుంచి నిస్వార్థంగా పరార్థంగా నాకు లేకపోయినా పర్లేదు నువ్వు తినవయ్యా అని చెప్పడం అనే దాంట్లో మనకు అటువంటి వాడు వైరాగి. నాకు లేకపోయినా నా పిల్లలు పెట్టాలండి అనే ఒక బుద్ధిని చూస్తారా, అది స్త్రీకి సహజమైన అనురాగం. అది దాన్ని లేదంటే ఎట్లయితుంది? అది అందరికీ ఉంది, ప్రతి ఒక్కరికి విరాగం ఉంది, మనకు కూడా ఉంది. ప్రతి ఒక్క తండ్రి అనుకుంటాడు, నాకు లేకపోయినా పర్లేదు, మా అబ్బాయి చూడు అంటాడు, మా అమ్మాయిని చూడు అంటారు. ఎందుకంటారంటే న్యాచురల్గా ఉంది, మనకు న్యాచురల్ ఫీలింగ్ ఉంది ఇతరులకు చేయాలని. సో మనకు వైరాగ్యం అనేది, వైరాగ్య భూషణం అనేది మన యొక్క హక్కు. ఇతరులు దాన్ని తీసుకుంటానంటే అది ఎట్ట వీలు పడుతుంది? అది అతను పనే మానే చేసే వైరాగ్యం అంటే ఎట్లా? నాకు అర్థం కాలేదు. ఇలాగే కాదు, చాలా మందికి ఇంతకుముందు ఇదే మాట చెప్పారు, నేను కొత్తగా చెప్పట్లేదు దాంట్లో. కాకపోతే అది ఉద్దేశమని మనకు అటువంటి ఒక స్టేట్ ఆఫ్ మైండ్ మనం పెట్టుకుని మనం మూవ్ కావాలి. మూవ్ అయినప్పుడు మన తప్పకుండా ఎంటైటిల్ టు ఎంటర్ భగవత్ సామ్రాజ్యానికి మనం తప్పకుండా వారసులం. ఎందుకంటే బర్త్ మన వారసులం, ఒకటి ఇవ్వాల్సిన అధికారం కాదు. ఇది నేను వచ్చి చెప్పే విషయం కాదు, నీకు ఉంది, అది పుట్టుకతో ఉంది. ఎప్పుడైతే భగవంతుడు ఈశ్వర సర్వభూతానామ హృదయసే తిష్ఠతి అన్నాడు, నేనెవరని నీ కొత్తగా వచ్చి ఇచ్చాడానికి నేనేవడం కాదు. కాకపోతే నువ్వు దాన్ని పూర్తిగా కప్పేసే ఒకదే మట్టేసి దాన్ని క్లీన్ చేస్తాము, నీకు సహాయం చేస్తాము, నీ వల్ల కావట్లేదు కదా, నేను కూడా నీకు సహాయం చేస్తానని చెప్పేసి అటువంటి ప్రక్రియ ద్వారా మీ దగ్గర వస్తున్నామే కానీ ఏదో కొత్తగా మీకు చెప్పేసి తెలిసిన ఉద్దేశం రావట్లేదు. మా ఉద్దేశం అది కాదు. మీలో ఉన్న భగవంతుణ్ణి మీరు చూసుకోవడానికి ఎనేబుల్ చేయడం అనేది ఒక ప్రాణాహుతి ప్రక్రియ. ఇది క్లీనింగ్ ప్రాసెస్. క్లీనింగ్ ఈజ్ మోస్ట్ ఎసెన్షియల్. ఇక్కడ ఈ సిస్టమ్ లో మీకు చాలా ముఖ్యంగా మాట్లాడింది ఏమిటంటే క్లీనింగే. దేని నుంచి క్లీనింగ్ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు మన యొక్క సంస్కారం నుంచి. సంస్కారములనేవి కూడా మన బంధాలే, మన అనుబంధాలు బంధాలు. అనుబంధాలు ఎక్కువైనప్పుడు బంధాలు అయిపోతాయి. అనురాగం నుంచి అనుబంధమై, అనుబంధం నుంచి నీకు బంధమైపోతుంది. ప్రేమతో ఉండిపోతే సరిపోయింది అది. దాన్ని ఎప్పుడైతే దాన్ని ఒకరికి పరిమితం చేస్తామో ఆ ఒక వ్యక్తి చేసుకుంటాము, తర్వాత దట్ బికమ్స్ పర్మనెంట్ టై కింద అయిపోతుంది. దాని నుంచి బయటపడాలి. దాని నుంచి బయటపడడం మనం ఎందుకంటే మనం మనం చేసుకున్నాం, ఇది మనం చేసుకున్న ప్రక్రియ. దీనిపైన ఉన్న వెబ్బంతా తీసుకుంటూ రావాలి. పైన మనం ఎప్పుడైతే చుట్టేసుకున్నామో మన చుట్టూ సిల్క్ వర్మ్ మాదిరి చుట్టేసుకున్న దాని నుంచి బయట ఎట్టపడాలా? మనమే చుట్టేసుకున్నది. అందుకే వాడు సిద్ధ్యంతి అంటాడు, దాన్ని కొట్టుకుంటూ బయట రావాలంటాడు. అట్లా కాదులే, దీన్ని మెల్లగా లూజన్ చేసుకుని వస్తావులే అంటాడు ఆయన. అంత టైం అక్కర్లేదు, నేను కొట్టేసి వస్తున్న పరిస్థితి లేదు. ఈవెన్ అదర్వైజ్ యూ ఆర్ దేర్ ఫ్రమ్ ది బిగినింగ్ అని. ఎప్పుడైతే ఒక ఉపమానాన్ని దాని లాజికల్ కంక్లూషన్ తీసుకుపోతామో ట్రెడిషన్ వచ్చేస్తుంది. వాళ్ళు ఇట్లాగా తెలుపుకోం కింద అయిపోయింది అంటే అది వీలు పడుతుంది. అటువంటి మాటలు మాట్లాడేటప్పుడే బంధం అనే మాట వస్తుంది. కాదు, చుట్టేసుకున్నా ఇది చిక్కుముడి, దీన్ని తీసేటువంటి వాడు ఇంకో సహాయం చేయాలి నీకు, ఇద్దరు చేస్తే చిక్కుముడి వచ్చేస్తాయి, బయట వచ్చేస్తాయి, చిక్కుముడి నుంచి నువ్వు బయటపడిపోతావు అంటాడు. ఇటువంటి చిక్కుముడులు కూడా మనకు అనుభవపూర్వకంగా మనకు వస్తాయి. ఉన్నటువంటి తేలిక భావం వస్తుంది ధ్యానంలో చేస్తూ ఉండగానే, ఏదో ఒకటి ఉన్నటువంటి ఒక తేలిక భావం వస్తుంది. ఒక పుష్ ఇచ్చినట్టు ప్రెషర్ ఇచ్చినట్టు వచ్చి ఉన్నటువంటి తేలిక భావం వస్తుంది. అంటే ఏమిటి, మనకు ఒక నాటు పోయింది అనమాట, మనకు ముడి చిక్కుముడి ఒకటి పోయింది. ఏమిటి అనేది విశ్లేషణ చేసుకునేదానికి కొంత సున్నితమైన మనసు ఉండవలసింది. లేకపోయినా ఇటువంటి ఏమాత్రం సున్నితమైన మనసు అందరికీ ఉంటుంది, ఏదో కాస్త విడబడింది అనే జ్ఞానం ఎవరికైనా ఉంటుంది. ఈ ఎప్పుడైతే ఈ సంస్కార ఫలం నుంచి మనం బయటపడాలనేది మనం అనుకుంటామో అంత ఈజీ కాకపోయా, మన అటాచ్మెంట్స్ అన్నీ కూడా అంత ఈజీ కాకపోయాయి. మనకు తీసుకుంటే మనకు ఐదు మనకు ఇది ఉన్నాయి, కోశాలు ఉన్నాయి. అన్నమయం నుంచి అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఇవన్నీ నాలుగు కోశాల్లో కూడా మనకు బంధం ఉన్నాయి. ఆనందమయంలో బంధం అంటూ లేకపోయినా అటాచ్మెంట్ దానికి ఉంది, ఒక విధమైన బంధం వస్తుంది, అది వేరే ముచ్చట. మొదట్లో మనం తీసుకుంటే ఈ అన్నమయం అనే ఒక పరిస్థితిలో నుంచి బయటపడడమే ఎక్కువగా ఉంది. తర్వాత మానసికమైన ఈ యొక్క వాంఛలు కోరికల నుంచి బయటపడమే మనకు ప్రాణమయంలో నుంచి బయటపడ్డ కష్టం ఉంది. దానిపైన వివేకము అటువంటి వాటి డెవలప్ కాబట్టి అటువంటి వాటిపైన కూడా మనకు ఆడ్ నోషన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ ప్రాబ్లం ఉన్నాయి. సో ఈ బంధాల నుంచి మనం బయటపడాలి. ఫిజికల్గా, ఫిజియలాజికల్గా, సైకలాజికల్గా, మెంటల్గా, స్పిరిచువల్గా, మనకు అన్ని ప్లేన్లో కూడా మనకు మన దౌర్భాగ్యం కొద్దీ మనం మలినం చేర్చుకున్నాం. ఆ మలినాలన్నీ పోవాలి. అది పోయినప్పుడే నీకు సంస్కారం నుంచి నీకు బంధం నుంచి బయటపడినట్టు. దాని తోడ్పాటు మన యొక్క సాధన పరిపూర్ణంగా మనమే చేసుకుంటూ వస్తామంటే ఇది అయ్యే పని కనపడలేదు, ఒక జన్మ సాలదు. అందుకే ఏమంటాడు, బహునామ జన్మనామ అంతే అంటాడు. నీకు ఎన్నో జన్మలు రాదుగానే రాలేదు. ఈయన అంటాడు అట్లా కాదులేవా, ఒక జన్మలో చనిపోతాయి, కష్టమే లేదు, మన సహా ఇంకోటి తోడ్పాటు తీసుకోండి అంటాడు. ఇంకోటి తోడ్పాటుగానే ఉంటే నీకు ఈ ప్రాబ్లం ఉండదు అంటాడు. ఆ తోడ్పాటు ఇంకొకటి అనేది భగవంతుడి తోడ్పాటు అయితే అంతకంటే కావాల్సింది ఏమిటి అంటాడు. భగవంతుడు ఒక మనకు ఇప్పుడు తీసుకున్నామంటే పార్థసారథి రూపంలో ఉన్నప్పుడు అర్జునుడు చెప్తున్నాడు, పార్థుడు చెప్తూనే ఉన్నాడు, సహాయం చేస్తూనే ఉన్నాడు. కానీ ఒకసారి చెప్పినంత మాత్రమే ఆయనకు వచ్చిన లాభం కనపట్లే. భగవద్గీత ఉపదేశం అయిపోయింది, అయిపోయినా కానీ తిరిగి మన పాండవ మధ్యుడు అట్లాగే ఉన్నాడు. వాడు మూర్ఖుడు, మూర్ఖుడే కడపడదాకా. భగవద్ దృష్టి అయినంత మాత్రాన మనకు వచ్చే ఒరిగేది ఏం కనపట్లేదు. కనపట్టలేదని మన యొక్క సాంప్రదాయమే చెప్తుండే, మన కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అదే మాటను పలుమార్లు మనం ఉచ్చరిస్తే మనం బాగుపడుతుంది అనుకుంటే దానికి అర్థం ఏమంటే మీరే ఆలోచించుకోండి. ఇప్పుడు నేను ఎవరిపైనా అగేన్స్ట్గా చెప్పట్లేదు, చెప్పిన దాన్ని చెప్పట్లో లాభం ఏముంది? అప్పుడు అర్జునుడికి ఉపదేశం పొందిన తర్వాత అతనికే మనకి జీవన సాఫల్యం కాకపోయే అది మనం విన్నంత మాత్రం మనకు వస్తుందా? రాదు. అంటే దానికి ఉపయోగం లేదంట అగ్గీతకి. అంటే ఎందుకు లేదు? చాలా ఉంది, దానిలో చాలా అర్థాల గురించి నేను మాట్లాడుతున్నాను. దాని వెనకలో ఉన్న దాని గురించి ఆలోచించండి. అక్కడ మనకు కావాల్సింది ఏమిటి? ఆ యొక్క సహాయం చెప్పండి. తదేకం శరణం కురు అంటాడు, తత్ప్రసాదాత్ ప్రాప్తి అంటాడు. నెక్స్ట్ అవి రెండు జరగలేదు అక్కడ. ఆ సమయానికి మాత్రం ఆయన చెప్పింది విన్నాడే గాని తదేకం శరణం రజు సర్వభావేన భారత అని ఉంది అక్కడ వెనకల. సర్వభావములతో అతన్నే నువ్వు ఎప్పుడు శరణం కురు అన్నప్పుడు ఆ మాట లేదు. యుద్ధానికి మాత్రమే పరిమితమైంది అది. మాయ అని అడగదు కదా, ముందే అని అడగదు ఆ మాట. మమమాయ దురతీయ అని అడగదు, ఆల్రెడీ నా మాయ అటువంటిది అంటాడు. ఆ మాయ లేకుండా మమ్మల్ని చేయరా అంటాడు ఈయన. నీ మాయతో నేను తట్టుకోలేసి వస్తున్నావు, కనీసం నా ఈ సిస్టమ్ నేను ప్రాణాహుతి ద్వారా ఎవడైతే మన వాళ్ళు వస్తారో వాళ్ళకైనా నేను సహాయపడ్డాను అని అంటాడు. అంటే ఇది మాత్రం పరిమితం ఆ సార్ అంటే తప్పకుండా ప్రాణాహుతి ప్రపంచానికంతా ఉంది, ఇప్పుడు ఉంది, ఎవరు పలికితే పలుకుతాడు. అదే అంటాడు రియాలిటీ అడ్డంలో బాబూజీ గారు ఆయన పుస్తకం రాస్తాడు, ఎవడు సిన్సియర్ గా ప్రే చేసినా నేను సహాయం చేస్తానంటాడు. ఇది ఒక బ్రాండ్ సబ్జెక్ట్ కాదు, ఇది అది ఉంది మేము సహాయం చేయగలుగుతామని చెప్పేసి మేము రావడం అంతే. ఇన్స్టిట్యూట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ గురువులమయ్యే ప్రతిపాదన ఇక్కడ ఎవరికి లేదు, అందరూ కూడా సమానంగా భగవంతుని పక్క పోదాము, సహోదరుల కింద పోదాం, కలిసిపోదాం. ఈ పద్ధతి ఉంది, మన లైఫ్ ఇక్కడ బాగుండాలి, తర్వాత కూడా మనకు బాగుండాలి. ఇక్కడ బాగుండాలని ఎందుకన్నాడు, భగవంతుడే అందరూ సంతోషంగా ఉండాలని చెప్పేసి అంటాడు. మొదటి నుంచి సృష్టి యొక్క ప్రథమార్థం అది, సృష్టిలో మొదటి రహస్యం ఏంటంటే అందరూ సుఖంగా ఉండాలని. సృష్టించేవాడు సుఖంగా ఉండాలని సృష్టిస్తాడు, కష్టపడాలని ఎవడు సృష్టించడు. అటువంటి విపరీత వ్యాఖ్యానాలు ఎవడు ఒప్పుకోలేడు. మన కష్టాలతో మనం అనుకోవచ్చు దేవుడు ఇంత కష్టాలు ఇస్తాడని, అది మనం చేసుకున్న కష్టాలని తెలిసినప్పుడు ఈ బాధ ఉండదు. వాడు నిజంగా విరాగి, ఇది మనం చేసుకునేది, మన సంస్కారాల వల్ల వస్తున్నాయి మన కష్టాలు, ఈ అటాచ్మెంట్ వల్ల వచ్చింది, ఈ అటాచ్మెంట్ లేకపోతే ఉండదు కదా అనేసి దాని నుంచి బయటపడలేను కదయా, నువ్వు కాస్త నా సహాయం చేయని చెప్పేసి అడగడంలో అర్థం ఉంది, ఔచిత్యం ఉంది. నీ కష్టమే నీవు ఇచ్చినావు ఆపాదించినావని అనుకోవడంలో మూర్ఖత్వమే ఉంది. కష్టం భగవంతుడు ఎప్పుడు ఇవ్వడు, అవి మన కర్మ నిర్దిష్టమైనవి, మనం ఏం చేస్తే దాని ప్రకారం వస్తుంటాయి. సో అటువంటి అవగాహన మనకు రావాలనుకున్నప్పుడు మనం ఆయనకు పరిపూర్ణంగా మనం ఈల్డ్ అయినామంటే సర్వభావేనా అన్న మాట తెలుసుకుని పూర్తిగా అన్ని విషయాల్లో కూడా మనం ఆయనకు ఈల్డ్ అవుతూ కూర్చున్నామంటే ఎప్పుడు కూడా మంచి లోకం మంచి గురించి ఆలోచిస్తామంటే స్వార్థం ఆటోమేటిక్గా తగ్గుతూ ఉంటాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో నెంబర్ వన్ నేను ఉండాలంటాడు. అంటే ఏంటి, నువ్వు నెంబర్ టూగా కూడా నేను అలౌ చేయను, ఎందుకంటే వాడు డ్రైవర్, ఇమీడియట్ డ్రైవర్ వాడు. అందుకే మన దగ్గర ఎక్కడ కనపడకూడదు అనమాట, వాడు మన పరిధిలో ఎక్కడ ఉండకుండా వాడు చేసేసేయాలి మన ఫాలోయర్ని. వాడే అటువంటి వాడే మనకు ఫాలోయర్. లేకపోతే వాడు ఎప్పుడైనా నా గడ్డి అడిగితే, నా గడ్డి లేదనైనా ఎప్పుడైనా నువ్వు కూర్చోనైనా వాడు అనుకో, వాడికి వాడికి గొడవ ఉండదు, వాడికి అటువంటి ప్రశ్న రాదు. అష్టావక్ర సంవాదంలో ఫండమెంటల్ పాయింట్ ఇది, వాడు జనకుండా వచ్చి అడుగుతాడు నువ్వు ఇచ్చేస్తావు రాజ్యం అంటే, నువ్వు రానైనా కూర్చో అంటాడు. ఫస్ట్ మెయిన్ కంక్లూషన్, మీ ఆర్గ్యుమెంట్ అంతా అయిపోయిన తర్వాత డిటాచ్డ్గా పనిచేస్తున్నానంటే ఇది అడుగుతాడు ఫస్ట్గా, లాస్ట్గా నువ్వు దిగిపోతావా అని అడిగితే అన్నాడు. ఇప్పుడు అన్నాడు, ఇప్పుడే వచ్చేసి నేను కూర్చుంటాను నేను అడిగిపోతాను అన్నాడు. అదనమాట, ఆ స్థితిలో మనకి ఎవడు బాధపడు, నేను ఎవరైతే ఏమి, భగవంతుడి ముందు ఎవరైతే ఏమి, ముందు వెనకలేం ఉండదు, ఒకరికొకరు సహాయం చేసుకుంటూ పోవాలి. దాన్ని ఆయన మచ్చిత్త మద్గత ప్రాణాహ బోధయంతి పరస్పరం అన్నాడు. ఆయన నా యొక్క చిత్తంలో కలిసిన వాడు, నా గురించి మాట్లాడేవాళ్ళు ఒకరికొకరు చెప్పుకుంటుంటారండి, ఒకడు ఎక్కువ ఒకరు తక్కువ అని ఎక్కడ చెప్పలేదు. ఆయన జగద్గురువు కృష్ణ పరమాత్మే, జగద్గురువు పరమాత్మే, అందరికీ గురువు ఆయనే. దాని ఎవరు మాట్లాడే పొజిషన్ లేదు ఇక్కడ. ఇక్కడ నాకు ఒక ఆధ్యాత్మిక ఔన్నత్యం ఉంది కదా, నేను ఇతరులతో పంచుకుంటానని మా బాబుజీ గారు చెప్పినప్పుడు మన ఆయనతో కూడా తోడ్పడి ఆయనతో సహాయం సహాయం తీసుకుని ఆ యొక్క సంకల్పాన్ని, మన సంకల్పానికి ఆయన సంకల్పాన్ని తోడ్పాటు చేసి మన ఆధ్యాత్మిక సాధన ప్రగతి సాధించినామంటే మనం కూడా తర్వాత నలుగురు ఉపయోగపడగలుగుతాం. అప్పుడు మనం మనం కావు, మనం ఆయనే అవుతాడు, ఆయనే మనం అవుతాం. అటువంటి పరిస్థితుల్లో ఆయనే చెప్తుంటాడు, ఎప్పుడైనా కానీ సద్బుద్ధి అనేది భగవంతుడి బుద్ధి, సత్యొక్క బుద్ధే సద్బుద్ధి, మనది కాదు. మన వ్యక్తిగతమైన బుద్ధి, స్వార్థపూరితమైన బుద్ధి ఇది మన యొక్క బుద్ధి అనడం తోటి ఎప్పుడైతే దాన్ని మనం పరిపూర్ణంగా భగవంతునికి అర్పించలేదో మనం ఏమైతే అది మన బుద్ధి అవుతుంది. మన బుద్ధి ఎప్పుడు కలుషితమైనదే, ఎప్పుడు స్వార్థమైనదే, దాని గురించి మనం ఆలోచించినప్పుడు ఆ మనవాడు మనవాళ్ళు ఇట్లాంటి ప్రశ్నలే వస్తుంటాయి మనకు, ఎప్పుడు కూడా వస్తాయి. బుద్ధి అటువంటిది, దాన్ని పూర్తిగా మనం ప్యూరిఫై చేయాలి. బుద్ధి, అహంకారము, మనస్సు ఇవన్నీ కూడా మనకు అన్లెస్, ఇవన్నీ కూడా మనకు ప్యూరిఫై అయితే కానీ చిత్తశుద్ధి జరగదు. చిత్తశుద్ధి జరగాలి. చిత్తశుద్ధికి చిత్తాన్ని వెనక ఇన్ని ఉన్నాయి, మూడు ఉన్నాయి. ఈ మూడు నాలుగు, నాలుగు శుద్ధి కావాలి. ఈ నాలుగు శుద్ధి కావడం మన యొక్క ప్రయత్నంతోనే అవుతుందనంటే అవుతుంది, కాకే కాకపోతే టైం ఎక్కువ ఇచ్చింది. అదే పనిగా చేసుకుంటూ ఉండాలి. కనీసం రోజంతా దానికే వినియోగిస్తే కొన్ని ఏళ్ళు అవుతాయి. మనకి ఇప్పుడు మనకున్న పరిస్థితుల్లో అంత టైం వినియోగించగలుగుతామా, మనకు అంత టైం ఉందా లేదు. కాబట్టి ఇతరులతో పాటు కూడా తీసుకుని ఆయన యొక్క మన డబుల్ ది ఎఫర్ట్ అయింది కదా, కనీసం మన ఎఫర్ట్ ఆయన ఎఫర్ట్ కలిగితే డబుల్ ది ఎఫర్ట్ అయింది కదా, డబుల్ ది టైం అయింది కదా, కనీసం ఈ జ్ఞానంతో ప్రొసీడ్ అయినా సంతోషమే. ఒక విధమైన సంకల్ప బలము మనది మనది పెట్టుకుని, అంటే మనకు సంకల్పం ఉండాలి, ఎదగాలనే సంకల్పం ఉండాలి. ఆ సంకల్పానికి భగవత్ సంకల్పం తోడ్పాటు అయినప్పుడు అది ప్రాణాహుతి ప్రక్రియ అవుతుంది. ఇది ఈ సిస్టమ్ యొక్క యూనిక్నెస్. ఇది క్లీనింగ్ కూడా ఈ బేసిస్ పైనే జరుగుతాయి. ఎప్పుడైతే ఆ ఫోర్స్ ని మనం తీసుకుని నిర్మలీకరణానికి మనం ఆయన్నే తీసుకుంటాం, ఆయన సహాయం తీసుకుంటాం. పరిశుద్ధుడు నీవు, ఎప్పుడు శుద్ధంగా ఉంటావు. ద వాట్ ఓషన్ ఆఫ్ బ్లిస్, మేము అక్కడ ఉన్నాం. మా ద్వారా నీ తరంగాలు పోతున్నాయి. మాలో ఉన్న వ్యాధులు, రోగాలు, రుస్తులు ఇవన్నీ పోతాయి. ఇవన్నీ పోతున్నాయని ఒక సంకల్పం మనం పెట్టుకున్నప్పుడు ఇవన్నీ మానసిక రోగాలని నెట్టుకోవాలి. మానసికమైన వాంఛ అనే మన రోగం అందరికంటే, అందరికి ముఖ్యమైన రోగం ఒకటి, వాంఛ, కోరిక, తృష్ణ పదాలు ఉన్నాయి. ఇవే మనకు మెయిన్ ప్రాబ్లం. భగవంతుని కోరడం అనేది అది వాంఛ కింద రాదు. ఎందుకంటే పరిపూర్ణంగా ఇతరులతో మనము పార్టిసిపేట్ చేయాలనుకోవడం, వాళ్లతో కూడా మనం కలిసి ఉండాలనుకోవడం, అది చాలా ఉన్నతమైన భావం. అటువంటి భావం కలగాలంటే నా యొక్క లిమిటెడ్ సర్కిల్ తగ్గాలి. ఈ లిమిటెడ్ సర్కిల్ తగ్గించే ప్రయత్నమే ఈ ప్రాణాహుతి యొక్క సహాయం తీసుకోవడం. ఇది ఎస్సెన్షియల్ ఫీచర్ ఆఫ్ దిస్ సిస్టమ్. ఈ రాజయోగం, రామచంద్రుని రాజయోగంలో చాలా ముఖ్యమైన ఫీచర్ ప్రాణాహుతి.